ध्यानामन्तस्तिमिरविहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरं तस्सुविधिरि दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभाविश्रमतज्ञं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहम् पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् శ్రీరామచంద్ర ప్రభు తన అవతార తత్వాన్ని మరుగుపరచి నేను శ్రీమన్నారాయణుణ్ణి అనే విషయం లోకానికి తెలియకుండా చేసి మానవ మాతృడిలా ప్రవర్తిస్తూ మానవుడిగా ఉంటూ కూడా మానవులకు అతీతమైన పనులు చేస్తూ తన అవతార లక్ష్యాన్ని లోకానికి చాటాడు. అందుకే చెప్పడు నేను విష్ణువునని, కానీ చేసే పనులు చూస్తే అసాధారణంగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళని నరోత్తములు అంటారు. నరోత్తములు, నరేంద్రులు, మానవ శ్రేష్ఠులు అంటారు. భూలోకంలో కొంతమంది అవ్వడానికి మానవులే, కానీ మానవ అతీతమైన పనులు చేశారు, మానవాతీత కర్మలు చేశారు. అందుకనే భారతం వంటి వాటిని అనువాదం చేస్తున్న తిక్కన లాంటి వాళ్ళు మానవ మాతృడా అన్నారు. అర్జునుడు చేసిన పనులు చూచి మానవుడిలా కనపడతాడు, కేవల నరుడే అంటాడు, కేవలమర్త్యుడే ధర్మజుండు అంటాడు ఒకచోట. అలాగే రామచంద్రుడు కూడా ప్రవర్తించాడు కాబట్టి ఇంతకాలం యుద్ధం జరిగింది, కానీ తన సంపూర్ణ శక్తిని ఉపయోగించి ఆయన దగ్గర ఒక ప్రత్యేక బాణం ఉన్నది, దానికి రామబాణం అని పేరు. అయితే ఆయన రోజు యుద్ధం చేస్తున్నప్పుడు ప్రయోగించే బాణములు రామబాణములు కావా అని మనకు అనుమానం. రాముడు వేశాడు కాబట్టి వాటిని రామబాణాలన్నా, రామబాణం అనే పేరుతో ఒక ప్రత్యేక బాణం ఉన్నది. ఆ బాణం అత్యావశ్యకమైనప్పుడే తీస్తాడు ఆయన. ఆ బాణం ప్రయోగిస్తే ఇంక ఈ సృష్టిలో ఎవడూ దాన్ని ఎదుర్కోలేడు. అటువంటి బాణాన్ని అరుదుగా వాడతాడు ఆయన. బ్రహ్మాస్త్రాన్ని, రామబాణాన్ని, కొన్ని దివ్యాస్త్రాలను మహావశ్యక స్థితిలో తప్పనిసరిగా ప్రయోగించవలసినప్పుడు మాత్రమే ప్రయోగిస్తాడు. తక్కిన వేళల్లో గట్టి బాణాలు, కానీ మహాప్రమాదకరమైనవి కావు అయినటువంటి బాణాలు వాడతాడు ఆయన. ఆ యుద్ధం సాగుతున్నప్పుడు అంగదుడు ఇంద్రజిత్తు యొక్క రథాన్ని ధ్వంసం చేశాడు అని చెప్పుకున్నాం మనం. ఇంద్రజిత్తు యొక్క రథానికి సంబంధించిన చక్రాలు విరగొట్టాడు, గుర్రాలను కూల్చాడు, సారథిని చంపివేశాడు. ఇంద్రజిత్తు విరధుడైపోయి భూమి మీద రథం మీద కూర్చుని యుద్ధం చేయటం ఈ వానరులతో కష్టము అనుకున్నాడు. వెంటనే ధ్వంసమైన రథంలో నుంచి తన మహామాయా బలంతో అదృశ్యమైపోయాడు. వాడి దగ్గర శాంబరి అని ఒక గొప్ప మాయ ఉన్నది. నికుంభిలాదేవి యొక్క అనుగ్రహం వల్ల, బ్రహ్మదేవుడిచ్చిన వరాల వల్ల ఈ ప్రపంచంలో ఎవరికీ కనపడకుండా యుద్ధం చేసే శక్తి వాడుకున్నది. చిత్రం ఏంటంటే వాడు అంత గొప్ప మాయావి అయినా వాడిని చూడగలిగే వాళ్ళు కొద్దిమంది ఉన్నారట. ఏది భూమి మీద ఉన్న వాళ్ళలో రావణుడు తన కుమారుణ్ణి చూడగలడు, కుంభకర్ణుడు చూడగలడు, విభీషణుడు చూడగలడు. తక్కిన రాక్షసులు ఎవరు ఇంద్రజిత్తుని చూడలేరు. ఆఖరికి ప్రహస్తుడు కూడా చూడలేడు. కేవలం ఈ అన్నదమ్ములు ముగ్గురే చూడగలరు. అందువల్లే వాడికి ఇంతకాలం ప్రమాదం లేకుండా పోయింది. ఆ మహామాయ ఇంద్రజిత్తు దగ్గర ఉన్న మాయ ఎంత గొప్పదంటే ఇంద్రుడు కూడా చూడలేకపోయాడు. ఇంద్రుడు కూడా చూడలేకపోయాడు కాబట్టి ఆ మాయతో ఇంద్రుడిని బంధించి రావణుడి కాళ్ళ ముందు పారవేసి అప్పటి నుంచి ఇంద్రజిత్ అని పిలువబడ్డాడు. జిత్ అంటే జయించినవాడు. ఎవరిని జయించినవాడు? ఇంద్రుడిని కూడా జయించాడు. వాడు అసలు పేరు, వాడి పేరు ఎవరికీ తెలియదు. మేఘాలలో ఉండి యుద్ధం చేస్తాడు కాబట్టేమో మేఘనాథుడు అన్నారు, ఇంద్రుడిని జయించడం వల్ల ఇంద్రజిత్ అన్నారు. కానీ ఒరిజినల్గా వాడు నాన్న వాడికి ఏం పేరెట్టాడు ఇప్పటికీ వాడికి తెలియదు. కొంతమందికి అంతే, తల్లిదండ్రులు ఏం పేరెట్టారో తెలియదు. ఆధార్ కార్డులో పేరు మాత్రం వేరుగా ఉంటుంది. చివరికి అదే ఆధారం అవుతుంది, అసలు పేరు నిరాధారం అవుతుంది. ఇప్పటికి కూడా రామాయణమే కాదు, అనేకమైన గ్రంథాలు పరిశీలించుకోండి, మీకు ఎక్కడ వాడు ఒరిజినల్ ఏమి, వాడి పేరు ఏం పెట్టారో ఇంద్రజిత్తుకి వాడి నాన్నగారు, అది తెలియదు మనకి. అదో అదృష్టం. ఇప్పుడు ఆ ఇంద్రజిత్తు అంతర్హితుడి మేఘాల్లోకి చేరిపోయాడు. ఒక్కసారి వీడు రథ మీద నుండి, అంగదుని చేత కూల్చబడిన రథం నుండి అదృశ్యుడై పారిపోగానే దేవతలు చాలా ఆనందపడిపోయారండి. ఈ దుర్మార్గుడు మమ్మల్ని కూడా యుద్ధరంగంలో చీల్చి చెండాడాడు, ముప్పు తిప్పలు పెట్టాడు. అటువంటి వాణ్ణి రథం పడగొట్టి కూల్చి యుద్ధరంగం నుంచి అదృశ్యమైపోయేలా చేసిన ఈ అంగదుడు మహాత్ముడు సామాన్యుడు కాదు, తండ్రికి తగిన కొడుకు అని ప్రశంసించారు. ఇంకా రామలక్ష్మణులు ఏదీ చెప్పక్కర్లేదు. తుష్టువు పూజనా రహస్య తౌ చోభౌ రామలక్ష్మణౌ. అంగదుణ్ణి రామలక్ష్మణులిద్దరూ పదే పదే ప్రశంసించారు. పూజించారు అంటే అక్కడ అర్థం ప్రశంసించారని అర్థం. రామలక్ష్మణులు అంగదుణ్ణి కూర్చోబెట్టి పువ్వులతో పూజించారని కాదు. కొన్ని సందర్భాల్లో వాల్మీకి పూజించారని, పూజనార్హులని వాడతారు. అక్కడ ప్రశంసార్హులు అని అర్థం తీసుకోవాలి. ఇప్పుడు నేను నా శిష్యుల్ని మిమ్మల్ని పూజిస్తే మీకు మహాపాపం వస్తుంది, ఆయుక్షణం అవుతుంది. ఎంత గొప్పగా ఉపన్యాసం చెప్పినా గురువు శిష్యుణ్ణి ఎక్కువ ప్రశంసించకూడదు. బాగుంది నాయన అనాలి. అంతేగాని ఆహాహా నీ ఉపన్యాసం ఉంది, నా ఉపన్యాసం బలాదరు, నువ్వు మహాత్ముడివి అని నేను వెళ్ళి వాడి ఎత్తి మీద పువ్వులెట్టి పూజిస్తే ఆ క్షణమే వాడు ఆయువు సగం అయిపోతుందిట. అదేగా మొన్న మీకు చెప్పాను ఏమని, ఎప్పుడు నా కదాచన పుత్రకాహ, కొడుకుల్ని మాత్రం ఏనాడు పూజించకూడదు, పొగడకూడదు. కొడుకులు ఎంత గొప్పవాడైన, అక్కడ కొడుకులు అంటే కొడుకులైనా కూతురులైనా, తన సంతానాన్ని ప్రశంసించకూడదు. ఒక ఆయనకి అదృష్టవశాత్తు మంచి కొడుకు పుట్టాడండి, ఘంటసాల కంటే బాగా పాడతాడు అనుకుందాం కాసేపు. ఈ ప్రపంచంలో ఘంటసాల కంటే బాగా పాడేవాడు ఎవడు నాకు దొరకలేదు ఇంతవరకు. దొరుకుతాడని కూడా అనుకోను. అది నాకు ఇష్టం అనుకోండి, కష్టం అనుకోండి, ఎవరికేమనుకున్నా నాకు ఈ ఘంటసాల వారి పాటలు తప్ప ఇంకోటి పాటలు వినలేదు. నా కర్మయోగం అది ఏం చేయను మరి. కానీ ఒకవేళ అదృష్టం పోండి బాగా పాడాడు అనుకుందాం కాసేపు, అప్పుడు ఆయన తెచ్చిపోయి నా కొడుకు అంటే ఏమనుకున్నారండి, ఘంటసాలని వదిలించి మరింత బాగా పాడాడంటే అని పొగడకూడదట. అంత గొప్పవాడైనా సరే మా అబ్బాయి పాడుతున్నాడండి, ఆశీర్వదించండి అనాలి. ఈ ప్రశంసలు ఎవరు ప్రశంసించాలి? బయట వాళ్ళు ప్రశంసించాలి. మనం వాళ్ళని పొగిడి వాళ్ళు తీరా వేదిక ఎక్కిన తర్వాత వాళ్ళు చవట్లయితే ఉపయోగం ఉంది? గురువులకి శిష్యులంతా పిల్లలతో సమానం, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత వయసులో పెద్దవాళ్ళైనా ఆయనకి బాగా గడ్డం పెరుగుండొచ్చు, కానీ ఆయన ప్రస్తుతం నాకు శిష్యుడే. ఆయన కూడా బాగా నాకంటే వయసులో పెద్దవాడు అయి ఉండొచ్చు, కానీ శిష్యుడే. కాబట్టి ఆయన ఎంత గొప్ప ఘనకార్యం చేసినా మహాత్ములు చక్కగా చేశారని కొంచెం ప్రశంసించాలి తప్ప, మితిమీరి ప్రశంసిస్తే వాళ్ళకి సద్గతులు ఉండవు, ఆయువు నశిస్తుంది. అందుకని ప్రశంసించొద్దన్నారు. ప్రత్యక్షే గురవస్తుత్యా, గురువులను ఎదురుగుండా పొగడాలి. పరోక్షే మిత్ర బాంధవా, మిత్రుల్ని బంధువుల్ని పరోక్షంలో వాళ్ళు లేనప్పుడు పొగడాలి, ఎదురుకుండా ఉన్నప్పుడు పొగడకూడదు. లేనప్పుడు ఆహాహా ఆవిడ ఎంత మంచి బాగా పాడుతుందండి అని ఆవిడ లేనప్పుడు పొగడాలి. దాసదాసీ జనాలు ఉంటారు కదా, వాళ్ళని ఏం చేయాలి, పని అయ్యాక ప్రశంసించాలి. ఏ రాకపోకో ఎలక్ట్రికల్ వర్క్ అప్పగించాం, ఆ వర్క్ బాగా పూర్తి చేశాక అప్పుడు బాగా పూర్తి చేసేటండి అని పొగడాలి. ఇంకా మధ్యలో సగం పని పెండింగ్ ఉండగా పొగడకూడదు, వాడు పని చేయడు. ఆ శాస్త్రం నేను చెప్పింది కదా, ఇందులో ఉన్న శ్లోకం చెబుతున్నాను, అది ధర్మశాస్త్రం. అది నా కదాచన పుత్రకాహ, పిల్లల్ని మాత్రం ఎప్పుడు పొగడకండి. మీరు మా అబ్బాయి అండి నెంబర్ వన్ అండి, వాడిని మించిన సాఫ్ట్వేర్ లేడండి, వాడు అమెరికాలో ఉన్నాడండి, ఆస్ట్రేలియాలో ఉన్నాడండి అని పొగడకూడదు. మా అమ్మాయి కంటే గొప్పది లేదండి అనకూడదు, మా అమ్మాయి ఎంతో గొప్పదైనా అనకూడదు. మీ పిల్లలు కూడా అంతే, మీరు వాళ్ళు వీళ్ళని కాదు, ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రశంస ఎక్కువ చేయకూడదు. అది ఎవరు మనం చేయకూడదు, బయట వాళ్ళు మాత్రం ఫలానా రెడ్డి గారు అబ్బాయి ఎంత మంచివాడండి అని, లేకపోతే ఫలానా విశ్వనాథ్ గారు కొడుకు ఆహాహా వాడి పేరే శాశ్వతంటే వాడి శాశ్వతకీర్తి అని వాళ్ళు పొగడాలి. వీడు పొగుడుకుంటే అంటే మా అబ్బాయి అనే డబ్బు వేసుకుంటే అది ప్రశంస వల్ల ఏం ఉపయోగం లేదు. అందువల్లే ఇక్కడ రామలక్ష్మణులు అంగదుని ఘనకార్యాన్ని ప్రశంసించారన్నమాట. ఎంత ప్రశంసించాలో అంత ప్రశంసించారు. అంగదుడు దాసుడు కాబట్టి పని అయిపోయిన తర్వాత పొగడటం తప్పులేదు కనుక గొప్ప పని చేసేవాయి. ఈ దిక్కుమాలిన ఇంద్రజిత్తులు ఎవరూ ఏమీ చేయలేకపోయారు, ఇంద్రుడు కూడా ఏమీ చేయలేకపోయాడు, దేవతలు కూడా అతన్ని తాకలేకపోయారు. అటువంటి వాడి రథం విరగొట్టి వాడు యుద్ధరంగం నుంచి పారిపోయేలా చేశావు శభాష్ అని పొగిడారు. ఇప్పుడు ఇంద్రజిత్తుకి ఒళ్ళు మండిపోయింది. నిజంగానే వాడు యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన ఇన్నేళ్లలో వాడి రథం పగలగొట్టిన వాడు ఎవరన్నా ఉన్నారా అంటే, ఆ మధ్యన హనుమంతుడు పగలగొట్టాడు, ఇప్పుడు మళ్ళీ అంగదుడు పగలగొట్టాడు. ఈ కోతులు వచ్చి నా మూతులు పగలగొడుతున్నాయి, వీళ్ళ అంతం చూడాలనుకున్నాడు, తీవ్రమైన ఆగ్రహం పొందాడు. అందుకే రివ్వున మేఘాల్లోకి వెళ్ళి అదృశ్యుడైపోయాడు. అక్కడి నుంచి మాయాయుద్ధం చేశాడు. వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరాలు, నికుంభిలాదేవి ఇచ్చిన వరాలన్నీ ఉపయోగించుకున్నాడు. వాడు కనపడ్డం కనపడకుండా ఆ క్షణమే బాణవర్షం కురిపించడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో రాముడేమన్నాడు, వానరులారా బ్రహ్మదేవుడిచ్చిన వరప్రభావంతో ఇంద్రజిత్తు గర్వించాడు, త్రిలోకాలని బాధించాడు. ఎంతకాలం వాడి వల్ల ఎంతోమంది పీడింపబడ్డారు, కొందరు నశించారు, కొందరేమో జైలు పాలయ్యారు, కొంతమంది అవయవాలు కోల్పోయారు. ఇన్నాళ్ళకి మన అంగదుడు వాడిని శిక్షించాడు, భవిష్యత్తులో వాడికి పూర్తిగా శిక్ష తప్పదు. అయినా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, నేను ఎలాగో మిమ్మల్ని రక్షిస్తాను, నేను లక్ష్మణుడు మిమ్మల్ని కాపాడతాం కనుక నిశ్చింతగానే ఉన్నప్పటికీ వాడి మాయాయుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని జాగరూకులై మాత్రం ఉండండి అంటూ ఉండగానే అదృశ్య రూపంలో తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు ఇంద్రజిత్తుడు. వాడు మబ్బుల్లో ఉంటాడు, వాడు ఆ మబ్బుల్లో ఎవరికి కనపడ్డవాడు, మబ్బుల్లో నుంచి వెయ్యవలసిన బాణాలు వాడు వేస్తాడు. ఆ బాణములు ఎటువంటివి, అదృశ్యో నిశితాన్ బాణాన్ ముమోచ అశని వర్చస, అశని అంటే పిడుగు, పిడుగులు ఎటువంటివో అటువంటి బాణాలు వేశాడు. ఈ అశని అనే శబ్దం, పిడుగు అంటే అర్థం ఇక్కడ వజ్రం. వజ్రము అని ఒక ఆయుధం ఉన్నది ఇంద్రుడి చేతిలో. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం దెబ్బతిని బ్రతకడం ఒక మాదిరి వాడి వల్ల కాదు, ఏ హనుమంతుడో లేకపోతే ఇంద్రజిత్తో ఇలాంటి వాడు తప్ప సాధారణ వ్యక్తికి వజ్రాయుధం తగిలితే వాడు చచ్చినట్టే. ఇంద్రుడికి అహంకారం తొలగించడానికి కొంతమందిని భగవంతుడు సృష్టించాడు, అందులో ఒక ఆయన గరుత్మంతుడు. గరుత్మంతుడి మీద వజ్రాయుధం వేస్తే ఒక ఏక తీసి వదిలిపెట్టాడు ఆయన. ఓ వజ్రాయుధమా, నువ్వు ఇంద్రుడి ఆయుధానివి, దధీచి వెన్నుముఖవి, కాబట్టి నిన్ను నేను అవమానించకూడదు, అందుకే ఈ ఎడం వేపున్నటువంటి రెక్కలో ఒక ఏక వదులుతున్నాను అన్నాడు. ఏకతో వజ్రాయుధాన్ని వెనక్కి కట్టాడు గరుత్మంతుడు. దాన్ని బట్టి గరుత్మంతుడు ఎటువంటి వాడో ఆలోచించండి. ఆ వజ్రాయుధం దెబ్బకి హనుమంతుడు స్పృహ కోల్పోయాడు తప్ప వజ్రాయుధం అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఇంద్రజిత్తు మీద వజ్రాయుధం వేస్తే దాన్ని అలా చేత్తో పట్టుకుని విరిచి పక్కకి పారేసి వాడిని బంధించాడు ఇంద్రజిత్తు. అంటే ఇంద్రజిత్తుకి అహంకారం ఎక్కువ కనుక వజ్రాయుధాన్ని గౌరవించకుండా విరిచాడు. మళ్ళీ విరిస్తే యథాతథంగా అతుక్కుపోయింది అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఇలాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే వజ్రాయుధం దెబ్బలని తట్టుకోగలిగారు. ఇవాళ అంత భయంకరమైన వజ్రముతో సమానమైన బాణములను అదృశ్య రూపంలో ఇంద్రజిత్తు ప్రయోగించాడు. ఇంతకీ ఆ బాణాలు ఏమిటో తెలుసా? కద్రువ కొడుకులు, పాములు. ఇంద్రజిత్తు తన తపశ్శక్తితో పాముల్ని వశం చేసుకున్నాడు. అవి మామూలు పాములు కాదు, అరుకాషుడు, అంబరీషుడు, కాద్రవేయుడు, తక్షకుడు, సుశిరుడు, అమోఘుడు మొదలైన పాములు. వీళ్ళు అసంఖ్యాకులు. వీళ్ళు ఇన్ని అన్ని చెప్పడానికి వీలు కానీ పాములు. ఈ పాములకి అతి భయంకరమైన విషం ఉంటుంది. ఈ విషసర్పాలని అస్త్రాలుగా మార్చుకుని ఆ అస్త్రాలని అదృశ్య రూపంలో ప్రయోగించాడు. వాటిని నాగాస్త్రాలు అంటారు. ఒక్క అస్త్రం కాదు, అసంఖ్యాకమైన సర్పాలవి. మళ్ళీ మామూలు సర్పాలు కాదని చెప్పారు కదా, నాగాలు, నాగజాతికి చెందినవి. అవి కూడా కద్రువు యొక్క పుత్రులు. భయంకరమైన నాగాలు బాణాలను విడిచిపెట్టాడు వాడు. అవి రావడం మొదలుపెట్టాయి. శరీరంలో అంగుళం అంగుళం విడిచిపెట్టకుండా పావులు గుచ్చుకుపోయాయట రామలక్ష్మణుల శరీరంలో. సరామం లక్ష్మణం చైవ ఘోరైర్నాగమయై శరైహి విభేద సమరే కృతః సర్వగాత్రేషు రాక్షసః. ఈ రాక్షసుడు దారుణమైన, పొదునైన, భయంకరమైన, కోపించి విషం కక్కేటటువంటి బాణాలని అస్త్రాలుగా విడిచిపెట్టాడు. పాములు కూడా నాగజాతికి చెందిన పాములు ఎక్కువ విషంతో ఉంటాయి. అవి కోపించినప్పుడు వాటి విషం ఇంకా తీవ్రంగా ఉంటుంది. అందుకే క్రోధించిన విషసర్పములను అస్త్రములుగా ప్రయోగించాడు. అవి వచ్చి మీద పడుతూ ఉంటే రామలక్ష్మణులు మూర్చిపోయారు. వారి శరీరంలో ఎక్కడ చూడండి అలా గుచ్చుకుని ఉన్న బాణాలే ఉన్నాయట. శరీరం అంతా పాములు అలా చుట్టుకున్నాయి. వాడు కనపడడు, మేఘాలలో ఉంటాడు, ఎవరికి కనపడడు, అదృశ్య రూపంతో బాణాలు వేస్తున్నాడు. కనపడితే ముఖాముఖి చావగొట్టి చీల్చి చెండాడేవారు రామలక్ష్మణులు. కనపడకుండా యుద్ధం చేస్తే చేస్తాం, రహస్యంగా వచ్చి వీపు మీద కొట్టి పారిపోతే ఏం యుద్ధం చేస్తామండి మనం? దొంగ యుద్ధం, కపట యుద్ధం, అదృశ్య యుద్ధం చేశాడు వాడు. అదృశ్య సర్వభూతాన కోటయోధి నిశాచర. ఈ రాక్షసుడు ఎవడికీ కనపడ్డు, అదృశ్య రూపంలో ఉంటాడు. బాణాలు అసంఖ్యాకంగా వచ్చి పడిపోతున్నాయి. రామలక్ష్మణులా బంధింపబడ్డారు. ఏనాడు అంత తేలిగ్గా మూర్చిపోని రాముడు మూర్చిపోయాడు. ముందుగా రాముడే పడిపోయాడు అన్నారు, తర్వాత లక్ష్మణుడు పడిపోయాడు. ఈ విధంగా ప్రత్యక్ష యుద్ధం చేయలేక పరోక్ష యుద్ధంతో, కపట యుద్ధంతో, అదృశ్య రూపంతో బంధించేశాడు వాడు. ఈ పడిపోయే ముందు రాముడు అన్నాడు, ఈ దుర్మార్గుడు కనపడటం లేదు, వాడు ఎక్కడున్నాడో వెతికి బంధించి తీసుకోండి, వాడిని పట్టుకురండి నా దగ్గరికి, లేదా వాడు ఎక్కడున్నాడో ఆకాశ మార్గంలో నాకు చెప్పండి, వాడి సంగతి చూస్తానన్నాడు. రామచంద్రుడు అదృశ్య రూపంలో ఉన్న ఇంద్రజిత్తుని పట్టుకోమని ఎవరెవరు పురమాయించాడు? ద్వౌ సుషేణస్య దాయాదౌ. సుషేణుడు కుమారుడు ఇద్దరు, ఆ తర్వాత వానర శ్రేష్ఠుడు నీలుడు, వాలిపుత్రుడు అంగదుడు, ఆ తర్వాత శరభుడు, వినతం వినతుడు, జాంబవంతంచ జాంబవంతుడు. వీళ్ళందరినీ పిలిచాడు. వీళ్ళు ఆకాశంలో ఎంత దూరమైనా వెళ్ళగలరు. మాయాబలముతో కనపడకుండా ఉన్న వాళ్ళని కనపడేలా చెయ్యగలరు, లేదా వాళ్ళు వెళ్ళి వాడిని పట్టుకోగలరు. అదృశ్య రూపంతో యుద్ధం చేసేవాడిని పట్టుకునే శక్తి కలిగి ఆకాశంలో మహావేగంగా ఎటైనా సంచరించేటటువంటి శక్తి కలిగిన వాళ్ళు అన్నమాట. ఆకాశంలో నిమిష మాత్రంలో అటు ఇటు ఎగిరి ఎక్కడ ఎవడు దాక్కున్నాడో గ్రహించి పట్టుకోగలిగే శక్తి కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళలో సుషేణుడు కొడుకులిద్దరు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, శరభుడు, వినతుడు, సానుప్రస్థుడు, వృషభుడు, వృషభస్కంతుడు. వీళ్ళంతా రివ్వున ఆకాశానికి ఎగిరారు. మళ్ళీ ఒట్టినే కాదు, బండరాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు గుచ్చుకుని ఎగిరారు. అన్ని దిక్కుల్లోనూ గాలించడం మొదలుపెట్టారు ఇంద్రజిత్తు కోసం. ఏ వైపు నుంచి బాణాలు వస్తే అక్కడికి పరిగెత్తికెళ్ళారు. కానీ ఆ దుర్మార్గుడు ఈ వైపు నుంచి బాణాలు వేస్తూ ఉన్నాడు కదా అని అట్టడితే అటు బాణాలు అయిపోయి ఇంకో వైపు నుంచి వచ్చేవంట బాణాలు. అటువంటి వాడిని ఏం పట్టుకుంటామండి? మనిషి కనపడ్డవు, ఏది ఇంద్రజిత్ ఎక్కడున్నాడో కనపడ్డవు. బాణములు వస్తున్న వైపుకి పరిగెడదామా అంటే తూర్పు నుంచి బాణాలు వస్తున్నాయి కదా అని ఈ వానరులంతా తూర్పుకే సెగిరారు. హఠాత్తుగా తూర్పు నుంచి బాణాలు ఆగిపోయాయి. ఈసారి దక్షిణం నుంచి రావడం మొదలెట్టాయి. వీళ్ళంతా మళ్ళీ దక్షిణానికి వెళ్ళేసరికి అక్కడ ఆగిపోయి ఉత్తరం నుంచి బాణాలు వస్తున్నాయి. మళ్ళీ వీళ్ళు అటు వెళ్ళేసరికి పడమర నుంచి రావడం మొదలెట్టాయి. మళ్ళీ వీళ్ళు పడమరకు వచ్చేసరికి నైరుతి నుంచి వస్తున్నాయి. నైరుతిలో బాణాలు ఆగిపోయి మళ్ళీ వాయువ్యం నుంచి, మళ్ళీ ఈశాన్యం నుంచి, ఆగ్నేయం నుంచి, హఠాత్తుగా కింద నుంచి, ఇంతలోనే పైనుంచి, ఏ వైపు నుంచి ఎప్పుడు బాణాలు వస్తున్నాయో తెలియదు. అది మహామాయ. అద్భుతమైన శక్తి ఇంద్రజిత్తుకి వరాల వల్ల వచ్చింది. అందుకే నిమిష మాత్రంలో ఇటు అటు అటు ఇటు మాయమైపోయి వెళ్ళిపోగలుగుతున్నాడు వాడు. అలాంటి వాడిని కనుక ట్రాఫిక్లోకి పంపితే ఏముందండి వాడికి? ట్రాఫిక్ లెక్కే ఉందండి. జామ్ ఝీమ్ ఢామ్ అని వెళ్ళిపోతాడు అన్ని బళ్ళలో వచ్చావునా. మనమేమో నానా యాత్ర పడిపోయి ఇటు నుంచి తిరుగుదాము అటు నుంచి తిరుగుదాము అనుకుంటాం. హైదరాబాద్ ట్రాఫిక్లో తిరగమనండి, ఇంద్రజిత్తు గొప్పతనం తెలుసు. ఆకాశంలో ఉండి యుద్ధం చేయడం కాదు. అభిమన్యుణ్ణి నేను అదే అన్నాను, పద్మవ్యూహంలో కంటే వెళ్ళగలం, ఈ వ్యూహంలోకి వెళ్ళమన్నట్టు తెలుస్తుంది. 4 రోజులు హైదరాబాద్ ట్రాఫిక్లో బైకుల మీద వాటి మీద తిరిగేవాళ్ళు పద్మవ్యూహం కంటే గొప్ప చద్మవ్యూహంలోకి వెళ్ళగలం. అలా పాపం వాడు అటు ఇటు ఎగురుతూ ఉంటే ఈ వానరులు వాడిని కనిపెట్టలేకపోయారు. తే సంప్రకృష్ట హరయో భీమాన్ ఉద్యమ్య పాదపాన్. పెద్ద పెద్ద చెట్లు పుచ్చుకుని ఆకాశంలో తెగ వెతికారు, బాగా గాలించారు. ఎవరు? ఈ అంగదాదులు. ఇంద్రజిత్తు వాళ్ళు ఒకవైపు వచ్చేలోపు, కన్ను మూసి తెరిచేలోపు వాడు మరో దిక్కుకు పోయేవాడు. ఈ వానరులనేమో ఆయన చూడగలుగుతున్నాడు, వానరులు వాడి వేగాన్ని పసిగట్టలేకపోతున్నారు. మాయావి అయిన ఇంద్రజిత్తుని వానరులు చూడలేకపోయారు, కానీ వీళ్ళని ఆయన చూశాడు. అందుకే పైన ఎగురుతూ మధ్య మధ్యలో వాళ్ళను కూడా చావగొట్టాడు. ఎప్పుడూ ఎవరి చేత దెబ్బలు తినని జాంబవంతుడు కూడా దెబ్బలు తినేశాడు. వీడి మాయను ఆయన పసిగట్టలేకపోయాడు. ఎందుకంటే జాంబవంతుడిది మహిమ, వీడిది మాయ. ఆయన మోసగాన్ని ఏం పసిగడతామండి? మీరు మంచిగా ఉంటే నేను ఏదన్నా కనిపెట్టగలుగుతాను. నిరంతరం మోసంతో ఉన్నవాడు నా దగ్గరికి వస్తే ఒకసారి అయితే రెండుసార్లు అయినా నేను కూడా బుట్టలు పడిపోతాను. అందుకే మాయావులను పసిగట్టడానికి మళ్ళీ మరో మాయావి రావాలన్నారు. మాయావుల ఎడ మాయయే ప్రయోగం అంటాడు కృష్ణుడు. అందుకే శకుని లాంటి మాయాలు కలిగిన వాళ్ళు, దుర్యోధనుడు లాంటి మాయావులు, వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే మహామాయాస్వరూపుడైన మళ్ళీ కృష్ణుడు రావాలి. ఆయన వైష్ణవ మాయ ప్రయోగిస్తే తప్ప ఈ దుర్మార్గుల మాయలు పటాపంచలు కావు. వీళ్ళు వెతుకుతూ ఉండే లోపే వానరుల్లో కొంతమంది చచ్చిపోయారు ఈ బాణాల దెబ్బలకి. కొందరు గాయపడ్డారు, కొందరు అవయవాలు తెగిపోయాయి. రామలక్ష్మణుల శరీరం అంతా బాణమయమైపోయింది, నాగాస్త్రమయమైపోయింది. వాళ్ళ శరీరములో ప్రతి అవయవము, ప్రతి భాగము బాణములతో గుచ్చుకొనబడి అందులోంచి రక్తం బుస బుస పొంగి పైకి వచ్చేస్తుంది. ఆ రక్తం పాతాళగంగ పైకి ఊబికొచ్చినట్టుగా వస్తుంది. బోలేసినప్పుడు ఒక్కసారిగా నీరు చూడండి, పైకి లేచిపోతుంది, అలా లేచిపోతుంది. ఫౌంటైన్ చిమ్మినట్టు రక్తం చిమ్మింది. మోదుగు చెట్టు చూసే ఉంటారు కదా, మోదుగు చెట్టుకి ఎర్రని పువ్వులు ఉంటాయి. కొందరు వాటిని అగ్ని పుష్పాలను కూడా పిలుస్తారు, అగ్గి పువ్వులని. ఎర్రని పువ్వులతో పూచిన మోదుగు చెట్లో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ శరీరం అంతా నెత్తురు, ఆ నెత్తురేమో ఎర్రని పువ్వుల్లో ఉన్నాయి. వాళ్ళ శరీరాలు మోదుగు చెట్టుల్లాగా మంచి బలమైన శరీరాలు. అందువల్ల వాళ్ళు ఆ విధంగా కనపడ్డారు. పాపం చూస్తున్న వానరులు, ఇదేమిటో, రామలక్ష్మణుల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, వీళ్ళని రక్షిస్తే వీళ్ళు మనల్ని రక్షిస్తారు, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది, ధర్మస్వరూపులైన రామలక్ష్మణుల్ని కాపాడుకుంటే వాళ్ళు మనల్ని కాపాడుకుంటారు అంటూ కాపాడడానికి ఎంతో ప్రయత్నించారు. ఆయన ఎక్కడున్నాడో ఇంద్రజిత్తు కనపడలేదు. చెప్పారుగా, ముందుగా రాముడు డామని పడ్డాడు, పక్కన లక్ష్మణుడు పడ్డాడు. కొంచెం తెలుస్తోంది, అయినా కథలు లేకపోతున్నారు. వాళ్ళు స్పృహ కోల్పోయారంటే అర్థం బొత్తిగా ఏమీ చైతన్యం లేదని కాదు, మాట్లాడే ఓపిక కొంచెం కొంచెం ఉన్నది, కానీ చేష్టలు మొత్తం లేవు, అటు ఇటు కదలలేకపోతున్నారు. అప్పుడు పైనుంచి ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేస్తూ హుహుహ అంటారు సార్ మన వాళ్ళు దిక్మాల విలన్లు, అలా నవ్వుతూ ఇలా అన్నాడు. అంతర్ధానగత అబ్రవీత్, అది కూడా కనపడకుండానే అన్నాడు. యుద్ధమానం
అవాలక్ష్యం శుక్రో పితృదశేశ్వర ద్రష్టుం ఆసాదితుం వాపి నశక్తః కిం పునర్యువాం.
ఓ వీరులారా, మేం మహాపరాక్రమవంతులం అని అహంకరించి సముద్రం దాటి లంకానగరంలో గడుగు పెట్టారు. మీరు మీ అహంకారం అంతా ఈ దెబ్బతో నశించిపోయిందా లేదా? ఈ లంకలో గడుగు పెట్టి ప్రాణాలతో తిరిగి వెనక్కి వెళ్ళగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు రహస్యం చెబుతున్నాను, వినండి. ఎవరికీ కనపడకుండా యుద్ధం చేసే శక్తి నా సొంతం. అదృశ్య రూపంతో యుద్ధం చేసే నన్ను దేవేంద్రుడు చూడలేడు. ఇక మీరేం చూడగలుగుతారు? సామాన్య నరేంద్రుడు మీరు. రాఘవులారా అంటే రఘువంశస్థులారా, నేను ప్రయోగించిన ఈ బాణాలు మిమ్మల్ని విడిచిపెట్టవు. ఇప్పటికే మీ శరీరం అంతా ఈ బాణాలు గుచ్చుకొని ఆపాదమస్తకం మీ శరీరం అంతా ముళ్ళుతో నిండిన పందిలా అయిపోయారు. మీరు ముళ్ళ పంది చూశారుగా, ఒళ్ళంతా ముళ్ళు ఉంటాయి. అలాగే మీ శరీరం అంతా ఏదు పందిలా అయిపోయింది. మీ శరీరాన్ని సర్వనాశనం చేశాను. ఇక మీ ఇద్దరూ పరలోకానికి పోవడం ఖాయం. నా బాణం దెబ్బ నుంచి మిమ్మల్ని రక్షించేవాడు లేడు. మీకుగా మీరు బయటపడలేరు. ఇంకో నాలుగు బాణాలు తగిలితే మీ ఇద్దరు పైలోకానికి పోతారు. ఇలా పలికి మళ్ళీ 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 ఎక్కడ ఖాళీ ఉంటుందా అని ఆలోచిస్తున్నట్టుగా భావించి కొట్టి పారేశాడు. దిగిన బాణం మీద ఇంకో బాణం, ఆ బాణం మీద ఇంకో బాణం, ఎక్కడన్నా ఖాళీ ఉంటే అందులో ఒక బాణం చొప్పున బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి. చెప్పానుగా, మామూలు బాణాలు కావు అవి, నాగాస్త్రం. ఆ నాగాస్త్రం వచ్చి లోపల 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 గుచ్చుకుపోయింది. ఇంద్రజిత్తు ఆ ఘోర యుద్ధంలో ఇంకా 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 కొడుతూ ఉంటే రామలక్ష్మణుల శరీరం లోపల లోపల కంటే బాణాలు గుచ్చుకుపోయి తీవ్ర వేదన కలిగింది వాళ్ళకి. అక్కడికి కంటి మీద కూడా బాణాలు గుచ్చుకుపోవటం వల్ల కనురెప్పలు విప్పలేకపోయారు వాళ్ళు. సాధారణంగా ఇలా కళ్ళు తెరిచైనా చూడొచ్చు యుద్ధరంగంలో, కానీ వాడు వేసిన బాణములు కళ్ళ చుట్టూ కనురెప్పల మీద, ఆ రెప్పల మీద ఉండే వెంట్రుకల్లో కూడా గుచ్చుకుపోయి దాంతో కనీసం అలా కళ్ళు తెరవలేకపోయారు పాప వాళ్ళు. దాన్ని బట్టి వాడు ఎంత కొట్టాడో ఆలోచించండి. భిన్నాంజన జయశ్యామ విస్ఫార్య విపులంధను, వాడు నల్లని శరీరం, కాటుక కొండ వంటి శరీరం కలిగిన ఇంద్రజిత్తు బాణాలు ప్రయోగిస్తూ ఉంటే బహుశా కాటుక కొండ కొండ ఉంది, ఆ కొండ పగిలిపోయి పైనుంచి కిందకు వస్తుందేమో అనిపించింది. అంటే మీకు అర్థమయ్యే ఉండాలి, అంజన పర్వతం అని ఒక పర్వతం ఉన్నది. అంజనము అంటే కాటుక. ఆ కొండరాళ్ళు నల్లని కాటుక రంగులో ఉంటాయి. ఆ కొండరాళ్ళు పగిలిపోతే ఏమవుతుంది? చిన్ని చిన్ని ముక్కలు దబ 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 కిందకి పడతాయి. నల్లని ఇంద్రజిత్తు బాణాలు కురిపిస్తూ ఉంటే ఆ కొండ పగిలిపోయి ఆ రాళ్ళు కిందకు పడుతున్నాయా అన్నట్టుగా ఉంది. అంటే అంత నల్లని వాడు, బాణాలు నల్లగా ఉన్నాయి, చూడడానికి అంజనం పగిలి వర్షం కురుస్తుందేమో అన్నట్టుగా ఉన్నాడు వాడు. పాపం రామలక్ష్మణులు నశేకతురు దీక్షితం, కనీసం అలా తేలిపార చూడలేకపోయారు. కళ్ళు కూడా పొడుగుపోయాయి. ఒక్కసారిసారి కళ్ళు ఉబ్బిపోయి మూసుకుపోయి తెరవలేము. అలాగే బాణములు గుంచుకుపోవటం వల్ల వాళ్ళు వాడు అరుపులు విన్నారు తప్ప, మాటలు వినపడుతున్నాయి తప్ప వాడు చూడలేకపోయారు. ఇప్పుడు మనకు అనుమానం, ఈ మహానుభావులకి ఆ బాణాలు అంత బాధ కలిగించాయా? అవతారమూర్తులు కదా, అయినా వాళ్ళు కూడా ఇన్ని దెబ్బలు తిని కళ్ళు కనిపించకుండా స్పృహ కోల్పోయి కింద పడిపోయారా? నాగాస్త్రం అనే ఒక దిక్కుమాలిన అస్త్రానికి వాళ్ళు బంధితులయ్యారా? ఏకంగా ఆదిశేషుడి మీదే పడుకునేవాడు విష్ణువు, ఆ ఆదిశేషుడే లక్ష్మణుడు. లక్ష్మణుడు అంటే ఆదిశేషుడు కదా, ఆదిశేషుడి పాములు ఏం చేస్తాయని మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సింది ఏమిటి? రామలక్ష్మణులు మానవుల కింద నటిస్తున్నారు. వాళ్ళు మానవులుగా ఉంటేనే రావణుణ్ణి చంపగలరు, ఇంద్రజిత్తుని చంపగలరు, కుంభకర్ణుణ్ణి చంపగలరు. అందువల్ల వాళ్ళు అప్పుడప్పుడు ఇలా మానవుల్లాగే దెబ్బలు తిన్నట్టుగా నటిస్తారు. కళ్ళు కనిపించకుండా పడిపోయినట్లుగా నటిస్తున్నారు. బాణువులు గుచ్చుకుంటే సామాన్య మానవుడు ఏ బాధపడతాడో ఆ బాధ నటించాలి. అలా నటిస్తే రావణుడిని చంపగలరు. అందుకని రావణ వధ కోసం పరిపూర్ణ మానవుల్లో ఉన్నారు కాబట్టి ఆ బాణాలు వాళ్ళని బంధించాయి తప్ప, ఆయన ఒక్కసారి తన వైష్ణవతత్వం తలుచుకుంటే బాగుతాయా? కానీ అలా తలుచుకోవడానికి లేదు. అందుకని ఆయన కూడా అప్పుడప్పుడు ఇలాగా దెబ్బలు తిన్నట్టు నటిస్తాడు. లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఎంత గురువుగారినైనా నేను మీతో పాటు కాఫీ తాగుతున్నట్టు, లేకపోతే రేపు పొద్దున మీరు నాతో ప్రయాణం చేయలేరు. మా గురువుగారు కూడా కాఫీ తాగారు వచ్చాను మీకు ఆనందం కలగాలి. లేదా అజ్ఞానులైతే ఆడమహం ఆడేం పౌరాణి కూడా ఆడేం గురువురా, వాడు కూడా మాతో కాఫీ తాగాడురా అనుకోవద్దు. మరి బుట్టలో వేయటానికి అప్పుడప్పుడు నటించాలి. ఇదేమిట్రా ఎంత అద్భుతంగా పురాణం చెప్పినట్టు ఉంటాడు, ఇంటికి రాగానే చిన్నపిల్లలతోటి బుజ్జాడు అని ఆడుకుంటున్నాడు రా అనుకోకపోతే మాయ. ఎప్పుడు ఇంట్లో కూర్చుని నేనే జ్ఞాని నేను తపస్సు చేసుకోవడం కుదరదు. ఇది మానవుల యొక్క లక్షణం, అవతార లక్షణాలు. ఎందుకంటే ఓ పిచ్చవాడు మాతో ఎందులేండి ఒకసారి, గురువుగారు మాతో ఎందుకు మాట్లాడతారు, ఆయనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడతారు, మమ్మల్ని ఎందుకు తీసుకెడతారు, ఆయనకి ఇష్టమైన వాడిని తీసుకెడతారు. అందుకే అవును, గురువుగారికి ఆత్మీయులు అయితే తీసుకెడతారు. శ్రీ మహావిష్ణువు అందరినీ వైకుంఠానికి పట్టుకుపోయాడా? అయోధ్యలో అవతారం సాధించేటప్పుడు నాతో ఎవరు వస్తారా అంటే కొద్దిమంది చెయ్యెత్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా భూలోకంలో నాగోల్లో రెండేళ్ళు కొనుక్కోవాలి కోరిక ఉంది, ఇక్కడే ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళని ఇక్కడే వదిలేశాడు ఆయన. కానీ కొంతమంది శ్రీమన్నారాయణుడితో వైకుంఠానికి వెళితే బాగుంటుంది, రాముడు విష్ణువు అని కనిపెట్టారు, వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. కాబట్టి మీరంతా వచ్చేద్దాం అనుకున్నా నాతో రాలేరు. ఎక్కడో ఒక్కొక్కడికి యోగం వస్తుంది, కేద్వారకు కూడా వచ్చే యోగం. అంతేగాని అందరూ వచ్చేస్తామని మెసేజ్లు పెడితే వెళ్ళరు. వెళ్ళాలంటే దాని వెనకాల మీ చిత్తశుద్ధి కావాలి, అవునా? అలాగే ఇక్కడ శ్రీమన్నారాయణుడు కాసేపు ఏం చేశాడనమాట, మానవుడిలా నటించాడు. అందుకే ఆయన పడిపోయాడు. ఆ పడిపోవడం కూడా ఎలా ఉందో తెలుసు అండి, ఒళ్ళంతా వణికిపోయి కింద పడిపోయిన ఆ రామలక్ష్మణులు, ఇంద్రుడు ఓ జెండాని కట్టుకుంటాడు రథం మీద, ఆ జెండాని పెద్ద తాడు వేసి కడతాడట. తాడు వదిలిపోయినప్పుడు జెండా ఏమవుతుంది, అటు ఇటు కదిలిపోతుంది. కార్లకు చూసారా, వర్షం పడకుండా ఉండడానికి ఏం చేస్తారు, చిన్న డూమ్ ఇస్తాడు. కొత్తగా డ్రైవ్ నేర్చుకున్న వాడు కారు నడిపితే ఈ డూములు ఊడిపోతాయి, వాటిని మళ్ళీ సీట్లో పెట్టి అక్కడికి తీసుకెళ్లి ఫిట్ చేయించుకోవాలి. లూజ్ అయిపోయిన డూములాగా, తాడు వదిలిపోయిన జెండాకర్రలాగా రామలక్ష్మణులు ఒడికి కింద పడిపోయారన్నమాట క్షణకాలంలో. ఏం అద్భుతమైన ఉపమానం అండి. ధ్వజావిమ మహేంద్రస్య రజ్జుముక్తౌ ప్రకంపితౌ. తాడు ఊడిపోతే ఇంద్రుడి జెండా కూడా ఒకసారి కదిలి కింద పడిపోతుంది. తాడు ఊడిపోవడం వల్ల లేక తాడు లూజ్ అయిపోవడం వల్ల కదిలిపోయి కింద పడిపోయిన ఇంద్రధ్వజముల వలె ఇద్దరు పడిపోయారు రామలక్ష్మణుడు. అంటే అంతరార్థం ఏంటి, ఇంద్రధ్వజం కింద పడిపోతే మళ్ళీ తనంత తానే పైకి లేచి యథాతథంగా జెండాకర్ర అతుక్కుపోతుంది. అంటే రామలక్ష్మణుడు స్పృహ కోల్పోయి కింద పడినా వాళ్ళు మళ్ళీ విముక్తులవుతారని చెప్పకుండా చెప్పాడు ఆయన. ఆ పోలిక గొప్పది, పోలికని బట్టి రాబోయేది తెలుసుకోవాలి మనం. ఇంద్రధ్వజాన్ని ఎవరైనా శత్రువులు పడగొడితే మళ్ళీ ఇంద్రుడు ఆ జెండా తీసి పైన కట్టుకోకర్లా, ఆ జెండాకు ఒక శక్తి ఉంది, తనంత తానే జెండా మళ్ళీ ఏమవుతుంది, పైకులు వచ్చి ఆ రథం మీద నిలబడిపోయి ఎగురుతుంది. అలాగే రామలక్ష్మణులు కూడా తమ దివ్యశక్తితో మళ్ళీ స్పృహ పొందగలరు, నాగాస్త్ర బంధం నుంచి విముక్తులవుతారని అంతరార్థం. అలాగే భాగవతంలో చూడండి, ఏనుగుని మొసలి పట్టుకుందిట. అది ఎలా పట్టుకుంది అంటే, భాను కబళించి పట్టు సర్మాను పగిది, సూర్యుడిని రాహువు పట్టుకున్నట్టుగా పట్టుకుంది అన్నాడు. సూర్యుడిని రాహువు పట్టుకున్నట్లుగా ఏనుగుని మొసలి పట్టుకుంది. అంటే మనకి చెప్పకుండానే చెప్పాడు కదా కవిగారు, ఏమని సూర్యుడిని రాహువు పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటాడు, అరగంటో గంటో మొత్తం మీద కొంతసేపటి తర్వాత మళ్ళీ సూర్యగ్రహణం అయిపోతుంది, విముక్తి అవుతుంది, సూర్యుడు యథాతథంగా బయటపడతాడు రాహువు నోట్లో నుంచి. అలాగే ఏనుగు కూడా ఈ మొసలి నోట్లోంచి బయటపడుతుంది. సూర్యుడిని పట్టుకున్న రాహువు కొంతసేపే పట్టుకుంటాడు, రాహువు యొక్క నోటి నుంచి సూర్యుడో చంద్రుడో బయటపడతాడు, అలాగే ఈ మకరేంద్రుడి నోట్లోంచి కరీంద్రుడు బయటపడతాడని మనకి కవిగారు చెప్పారు. ఇవన్నమాట మనకి టెక్నిక్స్. అలా కాకుండా బురదలో దిగిపోయిన ఏనుగు అన్నారనుకోండి, ఇక బురదలోంచి అది బయటపడలేదు పాపం. భూమిలో దిగిపోయిన ఏనుగని అల్ల, అలా దిగితే ఏముంది, అది బయటికి రాదు. ఇవన్నీ మహాత్ములు ఆరుష ప్రయోగాలు అంటారు, ఆర్ష కవుల యొక్క ప్రయోగాలు. వాల్మీకి సాక్షాత్తు ఆదికవి, ఒక మహా ఋషి, తపస్యాది, బ్రహ్మవరం వల్ల రాయగలిగాడు ఆయన రామాయణం. అందువల్ల ఎక్కడ ఒక్క ప్రయోగంలో కూడా అపశబ్దం కనపడదు. ఇవాడు మనం తెల్లడారు లేస్తే అన్ని అపశబ్దాలే, ఎంత మ్యాటర్ ఉంటుంది అందులో 100 తప్పులు, ఒక్క అక్షరం బాగుంటుంది మహాయితే. కనీసం నా పేరన్నా కరెక్ట్గా రాస్తున్నాను సంతోషిస్తారు ఒక్కోసారి మళ్ళీ వాడు. అక్కడ అది కూడా పద్మాకర్ గారిని తీసుకెళ్ళా, పద్మాకరన్ ఒకడు, పద్మాకరన్ ఒకడు, ఇక ఎవడికి తోచింది వాడు, ప్రభాకరన్ ఒకడు, శాస్త్రి శర్మ వాడు ఇష్టం వచ్చిన బిరుదులు. శర్మ అనేది గోత్రంలో చెప్పుకుంటాం, కానీ ఇక్కడ ఒరిజినల్ పేరు రాయడానికి ఎన్ని తంటాలు పడిపోతారు. అగ్గిపెట్టి వద్దిపర్తి వడ్డిపర్తి ఏం తోచిన పేర్లు, అనంతరామదేవుడి నేను నా కర్మగారికి 4 అక్షరాలకి 40 తప్పులంటే ఇంకేం చెబుతాం మనం. అలా రాస్తే వాల్మీకి ఎందుకు అవుతాడైనా. కాబట్టి వాల్మీకి మహర్షి ఏమి రాయనివ్వండి, అందులో ఒక అత్యద్భుతమైన దివ్యశక్తి ఉంటుంది. ఆయువు పట్లకి దెబ్బలు తగిలి 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 వాళ్ళంతా పడిపోయారు పాపం. శలయేళ్ల వల్ల జలప్రవాహం ఉంటుంది కదా, ఒక వాగు ప్రవహిస్తూ ఉన్నట్టుగా వాళ్ళ శరీరం నుంచి రక్తం ప్రవహిస్తుంది. అది ఎలా ఉందన్నమాట చూడడానికి, ఏ పాతాళ గంగో ఆకాశ గంగో పైనుంచి కిందకి నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో వాళ్ళ శరీరం నుంచి రక్తం ప్రవహిస్తుంది. అప్పుడు రాముడేమో నల్ల కొండలో ఉన్నాడు, నల్ల కొండ మీద నుంచి నీరు గారినట్టుగా రక్తం కారుతోంది. లక్ష్మణుడు మేరు పర్వతంలో ఉన్నాడు, మేరు పర్వతం నుంచి గంగానది ప్రవహించినట్టుగా రక్తం కారిపోతుంది. ఈ విధంగా పడిపోయారన్నప్పుడు వాళ్ళ మీద వేసిన బాణాలు ఉన్నాయట, ఇంద్రజిత్తు శ్రీరాముడి మీద లక్ష్మణుడి మీద వేసిన బాణాలు ఒకటి రెండు కాదు, ఎన్ని రకాలు ప్రయోగించాలో అన్ని ప్రయోగించాడు. ఇది నాగాస్త్రములతో పాటు మామూలు బాణాలు కూడా వేశాడు కోపం వల్ల. అందులో కొన్ని నారాచైహి, నారాచములు. నారాచాలంటే మంచి సూటిగా వాడిగా ఉంటాయి, మధ్యలో గుండ్రంగా ఉంటుంది బాణం. బాణమేమో ఇలా బైకు మూతిలాగా గుండ్రంగా ఉండి చివర పొదురుగా ఉండి వచ్చే బాణాన్ని నారాచము అంటారు. అది వచ్చి గుచ్చుకుపోతే దాంతోపాటు వెనకాతలు ఈ గుండ్రంగా ఉన్న భాగం లోపలికి వెళ్ళి శరీరాన్ని చాలా బాధ పెడుతుంది. తర్వాత అర్ధనారాచములు అంటే మధ్య భాగంలో పొదురుగా ఉంటాయి అటు ఇటు రెండు రెక్కల్లాగా, బాణం మధ్యలో చీలిపోయి ఆ బాణం లోపలికి వెడితే ఇక ఉంటుందంటే డొక్కలు పగిలిపోయి మళ్ళాంటి వాడు బతకం రామలక్ష్మణులు కాబట్టి బాధపడుతున్నట్టు నటిస్తున్నారు. తర్వాత భల్లయీహి, భల్లములు. గండ్రగొడ్డలికి ఎటువంటి మొన ఉంటుందో అలా ఉంటాయి బాణాలకి. మీరు గొడ్డలు చూసారుగా, గండ్రగొడ్డలు అంటే ఇలా ఉంటుంది మొన. ఈ బాణము చివరి కూడా అలా ఉంటే అది వెళ్ళి తగిలిందంటే మొత్తం శరీరం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసుకుపోతుంది అనమాట. తలకి తగిలితే తల తెగి అంత దూరం పడుతుంది, దాన్ని భల్లము అంటారు. అటువంటి గండ్రగొడ్డలి అంచు వంటి బాణము, అటువంటి బాణాలు కొట్టాడు రాముడి మీద లక్ష్మణుడి మీద. అంజలిక ఇరపి, ఈ అంజలిక అనే బాణం చాలా డేంజర్, మోస్ట్ డేంజరస్ అనమాట. ఇది ఈ బాణంతో కర్ణుడి తల నరికేశాడు అర్జునుడు. అంజలికము అని ఒక ప్రత్యేకమైన బాణం అనమాట. దానికి ఈ దోసిలు ఎలా ఉంటుంది, దీన్ని దోసిలు అంటాం. ఈ దోసిలు విడదీసి మధ్యలో ఇలా నొక్కితే ఎలా ఉంటుందో ఆ బాణం అలా ఉంటుందిట. ఆ బాణం యొక్క అంచు రెండు చేతులు ఇలా చాచినట్టు ఉంటుంది. ఓ చోట పొడుగు, ఓ చోట పొట్టి, ఓ చోట పొడుగు, ఓ చోట పొట్టి ఉన్న అంచులు ఉంటాయి. అంటే బాణములకు ఒక అంచు ఒక అంచు ఒక అంచు వేళ్ళంచుల్లాగా ఇన్ని అంచులు, పదునైన అంచులు కలిగిన విశాలమైన దోసిలిలా కనపడేటటువంటి, అంజలిలా కనపడే బాణం వెళ్ళి తగిలితే ఈ తల కర్రం తెగి పూర్తిగా తెగి నేల మీద పడిపోదు. దానికి అంజలికం అంటారు. మీరు చూడండి, కర్ణుడిని చంపడానికి అర్జునుడు ఆ బాణం వాడాట. కులిశ ప్రస్ఫురణాపహాసన విభా గుచ్చంబులం గల్గి ఆకలిమై వచ్చు కృతాంతు వక్త్రమన ఉగ్రంబై మురారాతి రుద్రుల సోలంబును చక్రమున్ తెగడుతున్ క్రూరంపుటప్పారు అంజలికంబైన మహాస్త్రముందడివి కరషంబుబ్బునంచేయుతున్. అర్జునుడు చిట్ట చివరిగా ఈ కర్ణుడి తల నరకడానికి అంజలికం అనే అస్త్రం తీసుకున్నాడు. ఆ అస్త్రం ఎలా ఉంది, మురారాతి రుద్రుల చక్రంబులు సోలమున్ తెగడుతున్. శ్రీమన్నారాయణుని చక్రాన్ని, శివుడి చేతిలో ఉన్న సోలాన్ని కూడా తక్కువ చేసి అంత పదునుగా ఉందిట. అంటే వాటికంటే కూడా పదునైనది. అటువంటి అస్త్రాన్ని ఒకప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చాడు ఆయనకి. ఆ అస్త్రం తీసుకుని కళ్ళకు అద్దుకొని, నేను తపస్సు చేస్తే, దానం చేసిన వాణ్ణైతే, నిత్యం సత్యవ్రతుణ్ణైతే కర్ణుడి తల తెగిపోగాక అని ఆ బాణం వేయడంతో తెగి అక్కడ కిలోమీటర్ దూరం పడిపోయింది వాడు తలకి. అలాంటి అస్త్రాలు అంజలికాలంటే అవి కూడా రాముడి మీద వేశాడు వాడు. దీన్ని బట్టి ఏదో బాణం అంటే బాణం అనుకోకండి, అమ్మో ఈ బాణాలు రకరకాల బాణాలు ఉంటాయి. నేను పూర్వజన్మలో యుద్ధం చేశాను రాముడితో, పక్కనే వండి నేను మీకు తెలియదు అంతే. నేను చాలా యుగాల్లో ఎంతోమందితో, మహానుభావులతో కలిసి యుద్ధంలో పాల్గొన్నాను. అందుకే రాముడు తర్వాత కృష్ణుడికి తర్వాత పాండవుల సైన్యంలో కూడా నాకు తెలుసా, దుర్యోధనుడి మీద మూడు బాణాలు కొట్టింది నేనే. కాకపోతే నేను ఎవరో మీకు తెలియదు, ఈ జన్మలో ఇలా కొట్టాను. అసలు మనందరం ఏదో యుద్ధం చేసిన వాడమేనండి పూర్వజన్మలో. కాకపోతే ఇందులో కొంతమంది ఏం చేశారంటే వెనకాల అలా అలా కత్తిపుచ్చుకుని అవకాశం వస్తే పారిపోయారు, కొంతమంది యుద్ధరంగంలోకి దూరారన్నమాట. మాకు ఒక మిత్రుడు ఉండేవాడు, నేను మంచి నటుండండి యాక్టర్నండి అన్నాడు. ఏం సినిమాలో నటించావంటే రామాయణ సీరియల్లో, రామానంద సాగర్ గారి సీరియల్లో నటించానన్నాడు. ఏం పాత్ర వేసావు అంటే, రాముడు వేసిన బాణాలకి చచ్చిపోయిన రాక్షసుల్లో కదులుతున్న శవం నేనండి అన్నాడు. శవం కదులుతుందా అంటే వీడికి నటన కూడా అలా అనమాట. మరి ఎందుకు రట్టించేటప్పుడు కదలకుండా పడలేదు పడి ఉండలేదని అని అడిగాను నేను. రాముడు బాణం వేశాక శవం చచ్చిపోవాలి, అలాంటి శవంలో ఈయన కూడా ఒక పాత్ర వేసేట, శవాలు గుట్టలు కనపడ్డాయిగా, ఆ గుట్టల్లో ఈయన కూడా నల్లని వేషం వేసి పడుకోమన్నారు. వీడేం చేశాడు, అందరూ చచ్చినట్టుంటే ఇందులో నేనెవరో ఏం తెలుస్తుంది అని కొంచెం ఇలా కదిలేట. అప్పుడు వాడు పెళ్ళాన్ని తీసి చూసావా పడిపోయిన వాళ్ళలో ఆ కదులుతున్న వాడిని నేనే అన్నట. అంటే ఐడెంటిఫికేషన్, అంటే శవాలు కూడా చచ్చే ముందు కొంచెం కదులుతాయిలేండి అది అలా నటించాట. అదో నటన మరి, అంటే శవంలా నటించడం కూడా చేత కాదు వాడికి, పాపం వాడు యాక్టర్. అందులో చెప్పొచ్చేదంటే ఒక్కొక్క వీరుడు ఒక్కొక్క విధంగా ఉంటాడు అనుకోండి. ఏది ఏమైనా ఈ రకరకాలైన అస్త్రాలు వేశాడు. వత్సదంతకములు అంటే ఆవుదోడ యొక్క పళ్ళు ఎలా ఉంటాయో అలాంటి పళ్ళు ముళ్ళుగా పెట్టినటువంటి బాణం ఒకటి వేశాడ. సింహధమష్ట్రం అది కూడా రాశారు, సింహధమష్ట్రై క్షురైస్తథ, సింహం కోరల వంటి బాణాలు ఉంటాయి అటువంటి బాణాలు వేశాడు. క్షురములు చిన్ని చిన్ని కత్తులు, ఆ కత్తులు లాంటి బాణాలు వేశాడు. ఈ బాణాలన్నీ వాళ్ళ శరీరంలో గుచ్చుకున్న చోట మళ్ళీ గుచ్చుకున్న చోట మళ్ళీ గుచ్చుకోవడం మొదలెట్టాయి. రాముడు పడిపోయినప్పుడు పిడికిలి ఇలా విడిపోయింది. ఆయన పిడికిలి ఎప్పుడు గుప్పిడు మూసుంచుతాడు, గుప్పిట్లో ధనుస్సు ఉంటుంది, గుప్పిడు సాధారణంగా అయినా వదలడు, కానీ వాడు గుప్పిడు కూడా సడిలిపోయిందన్నారు. గుప్పిడు సడిలిపోయితేనే వాడు మానవుడు లెక్క, అప్పుడే అతడు రావణుడిని చంపగలడు. అందుకనే పిడికిలు కూడా విడిచిపెట్టేశాడు. అల్లెతాడు ఎక్కువ పెట్టలేదు, కావాలని కింద పడిపోయాడు. ఓ పక్కన అన్నయ్య పడిపోవడం తమ్ముడు చూశాడు, ముందు తమ్ముడు పడిపోవడం అన్న చూశాడు. క్రమంగా కళ్ళు మూసుకుపోతున్నాయి. ఈయన అతి కష్టం మీద ఇలా కళ్ళు చికిలిస్తూ అన్నయ్య అని సౌమిత్రుడు దుఃఖించాడు, తమ్ముడు అంటూ రాముడు దుఃఖించాడు. ఒకరినొకరు చూసుకుంటూ దుఃఖిస్తూ క్రమంగా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. ఈలోపు ఈ ఇంద్రజిత్తు కోసం ఆకాశంలోకి ఎగిరారుగా వానరులు, వాళ్ళు ఆకాశం అంతా తెగ గాలించారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఒకటే పెట్టి సమస్త ప్రాంతాలు వెతికారు. ఎక్కడ ఇంద్రజిత్తు కనపడ్డల్లా బాణువులు క్షణములలో ప్రాంతములు మార్చుకుని వస్తున్నాయి. అంటే ఈ మూల నుంచి వస్తున్న బాణువులు హఠాత్తుగా మరో మూల నుంచి వస్తున్నాయి. దాంతో వాళ్ళంతా కిందకి దిగొచ్చేశారు. సరిగ్గా ఆ సమయానికే అక్కడికి విభీషణుడు సుగ్రీవుడు కూడా నడుస్తూ రావడం మొదలుపెట్టారు. రాముడు లక్ష్మణుడు పడిపోయారట, ఎలా ఉన్నారో చూద్దామని అందరూ తలోదిక్కుని ఉన్నారు కదండి. లంకానగరం అంటే పెద్ద లంక, లంక చుట్టూ విడిసి ఉన్నారు వీళ్ళు. సుగ్రీవుడు ఒక మూలలో, విభీషణుడు ఒక మూలలో, హనుమంతుడు ఒక మూలంలో, ఇలా అందరూ తలో మూలంలో ఉన్నారు. రామలక్ష్మణులు ఉన్నటువంటి మూల ఉత్తరం. ఆ ఉత్తరం వైపు రామలక్ష్మణులు పడిపోయిన వైపుకి సుగ్రీవుడు విభీషణుడు వార్త తెలుసుకుని నడుచొస్తూ ఉంటే ఆకాశంలో ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి వెళ్ళిన వానరులు దిగారు. అందులో ముందుగా రామలక్ష్మణులు వాళ్ళు చూచారు, సుగ్రీవుడు విభీషణుడు ఇంకా రాలేదు. ముందు ఈ వానరులు కిందకి దిగి, అయ్యో ఇంద్రజిత్తుని వెతకడానికి వెళ్ళాం, వాడు కనపడలేదు, ఈలోపే బాణములు తీవ్రంగా గాయపరిచినట్టున్నాయి రామలక్ష్మణుల్ని, ఎంత దురదృష్టం ఇది, మహానుభావులు నరశార్దూలు మనల్ని రక్షించవలసిన వారు ఇలా శిక్షింపబడ్డారే అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆంజనేయుడు కూడా ఖిన్నుడైపోయాడు. పాపం రాముడిని ఆ స్థితిలో చూస్తే ఎవరైనా ఖిన్నులైపోతారు. కొంచెం కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నటువంటి వాళ్ళు గట్టిగా లేదు అని అతి కష్టం మీద శ్వాస పీల్చుకుంటున్నారు. శ్వాస తీవ్రంగా లేదు. సాధారణంగా మానవులకి ఈ గుండె కదులుతూ ఉంటుంది, కంఠం దగ్గర ప్రాంతాలు కదులుతాయి, నాడులు కదులుతాయి, వీళ్ళకి నాడీ మండలం చాలా మందముగా కొట్టుకుంటుంది. పరాక్రమం తగ్గి నిశ్చేష్టులే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఓ మాదిరివాడు కొత్తవాడు చూస్తే రామలక్ష్మణులకి ఊపిరి లేదేమో అని కూడా అనిపిస్తుందట, అంత నల్లగా గాలి తీసుకుంటున్నారు వాళ్ళు. బంగారు స్తంభంలా లక్ష్మణుడు, నల్లని రాతి స్తంభంలా రాముడు పడిపోయి ఉన్నారు. ఈ వానరులకు అలా కనపడ్డారు. దాంతో వానరులు శోకించి ఈ దుర్మార్గుని ఏమైనా పట్టుకుందామని మళ్ళీ ప్రయత్నించారు. అబ్బే మాయా ప్రభావం వల్ల ఎంత ప్రయత్నించినా వానరులకు మాత్రం ఇంద్రజిత్తు కనపడడం లేదు. దదర్శ అంతర్హితం వీరం వరదానాద్విభీషణ తేజసా విక్రమేణ సంయుతం. ఆకాశములు అదృశ్య రూపంతో ఇదంతా చూచి పొంగిపోయి వికటాట్టహాసం చేస్తున్న ఇంద్రజిత్తుని ఒక్క ఆయన మాత్రమే చూడగలిగాడు. ఈ మొత్తం రాముడి సైన్యంలో ఒకే ఒక్క వ్యక్తి చూడగలిగాడు, ఆయనే విభీషణుడు. విభీషణుడు కూడా మహామాయావి, వానరుల యొక్క మాయలకు అతీతమైన రాక్షస మాయ విభీషణుడి దగ్గర ఉన్నది. ఇంద్రజిత్తు యొక్క మాయలు బాగా ఎరిగినవాడు విభీషణుడు. అసలు రావణాసుడు ఎంత పిచ్చాడు, కాకపోతే యుద్ధం సమయంలో ఇంద్రజిత్తును చూడగలిగేవాడు, ఇంద్రజిత్తు మాయలు ఎరిగినవాడు, తన మాయలు ఎరిగినవాడు అయిన విభీషణుడిని వదులుకున్నాడండి. ఎలక్షన్ టైంలో ఎవడన్నా పార్టీ యొక్క గుట్టుబట్లన్నీ తెలిసినవాడు వదులుకుంటారా? వదులుకోరు. అలాగే రావణాసురుడు మూర్ఖుడు గనక విభీషణుడిని గట్టవుట్ అన్నాడు. విభీషణుడు కొంప ముంచేశాడు ఈ రావణాసురుడికి. ఆకాశంలో ఏ మూల ఎవరుంటారో అన్నీ తెలుసు వాడికి. అందువల్లే ఈ వాట్సాప్ గ్రూప్లో చేరిన వాళ్ళల్లో ఎవడన్నా మన గుట్టుబట్లు తెలుసునుంటే వాడు లెఫ్ట్ అయితే చాలా డేంజర్ అండి. అటువంటి వాటి పోన ఒకటో చూసుకోవాలి కర్మ. మన గుట్టు ఎవడకబడితే వాడికి చెప్పకూడదు. మోస్ట్ డేంజరస్, ఇంట్లోకి వచ్చిన వాడు కనుక మన గుట్టుబట్లు తెలుసుకున్నాడా, అటువంటి వాడిని మనం వదులుకున్నావా, వాడు కంపించేస్తాడు. అందుకే మహాత్ములు పిలకిచ్చినట్టే ఇచ్చి వాడిని చాలా జాగ్రత్తగా నొక్కుతూ ఉంటారు, ఎక్కడొక్కాలి అక్కడ. విభీషణుడు ముందే చెప్పినట్టుగా తపస్శాలి, వరవలము వల్ల ఇంద్రజిత్తు ఎక్కడెక్కడ తిరుగుతాడో తెలుసు. అందువల్ల అంతర్హితుడైన వాణ్ణి విభీషణుడు ఒక్కడు చూచాడు. చూచి ఓహో నువ్వు ఎక్కడున్నావా అనుకున్నాడు. ఇప్పుడు ఇంద్రజిత్తు ఏం చేశాడు, చావు దెబ్బలు తిని కింద పడిపోయినారుగా, స్పృహ దెబ్బ పడిపోయినారుగా రామలక్ష్మణులు. అందువల్ల ఇక బాణాలు ఆపేశాడు. బాణములు ఎప్పుడు వేయాలి, బ్రతికి ఉంటే వెయ్యాలి. వీళ్ళిద్దరినీ చూస్తే చచ్చినట్టుగా కనపడుతున్నారు, మరణించినట్టుగా కనపడుతున్నారు. అందుకని ఆనందపడిపోయేటవాడు. ఎక్కడ శరీరంలో కదలికలు లేవు, ఇలా కదలికలు లేకుండా ఉన్నట్టుగా నటించి ఇంద్రజిత్తుని ముందు ఇక్కడి నుంచి పంపడం కోసమే రామలక్ష్మణులు ఇంత నాటకం ఆడారు. ఇవన్నీ అంతరార్థాలు మనకి తెలియకుండానే కవిగారు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంద్రజిత్తు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే వీళ్ళు ఇందులోంచి బయటపడాలి. అందుకనే బొత్తిగా మరణించినట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేనట్లుగా నటిస్తున్నారు. అది నిజంగా ఇంద్రజిత్తు చూశాడు. వెంటనే రాక్షసులకేసి తిరిగి కనపడకుండానే ఇలా అన్నాడు, ఓ రాక్షస యోధులారా, చూచారా ఈ ఇంద్రజిత్తు మహాపరాక్రమం, రామలక్ష్మణులిద్దరినీ నిమేష మాత్రంలో యుద్ధరంగంలో కూల్చేసిన మహాపరాక్రమవంతుడు ఇంద్రజిత్తు. కరుణ్ణి దోషణుణ్ణి సంహరించారు ఈ రామలక్ష్మణులు. మహాభయంకరమైన సముద్రమునకు వంతెన కట్టి గంతేసి ఇక్కడికి వచ్చారు. అటువంటి రామలక్ష్మణుల్ని నేను చంపగలిగాను, నాగాస్త్రంతో వాడిని కట్టిపారేశాను. ఈ బంధనం నుంచి ఎప్పుడు బయటపడతారు, పూర్తిగా ప్రాణం పోయాకే. ఈలోపు వాళ్ళని హరిహరాదులు కూడా రక్షించలేరు. మన లంకా నగరం మీదకు అడుగుపెట్టి లంకని ధ్వంసం చేస్తారా వీళ్ళు. మా తండ్రికి మహాబాధ కలిగించారు. ఈ దుర్మార్గులు వచ్చినప్పటి నుంచి మా తండ్రి గారు కంటి నిండా నిద్రపోవటం లేదు, పంటితో అన్నం తినలేకపోతున్నాడు, మహాబాధకి వ్యాకులత్వానికి గురైపోయాడు. మా నాన్నని ఎంత బాధ పెట్టిన వేళ్ల మీద నేను పగ తీర్చుకోగలిగాను. సేతు నిర్మాణం మొదలుకొని ఇప్పటి వరకు వీళ్ళు చేసిన పనులన్నీ ఘనమైన పనులే, అమోఘమైన పనులే. వాళ్ళ పరాక్రమం అంతా ఇప్పుడు ఏమైంది, నిష్ఫలమైంది. నిజం కూడా ఆలోచిస్తే వంతెన మానవ మాత్రుడు కట్టగలడా, లంకానగరానికి మానవమాత్రుడు రాగలడా, లంకానగరాన్ని మానవమాత్రుడు తగలబెట్టగలడా? ఇలా హనుమంతుడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రామలక్ష్మణుల యొక్క సైనికులు చేస్తున్న పనులు అమానుషాలు. ఇది మహాపరాక్రమమే, కానీ ఇప్పుడు ఏమైంది, విక్రమా నిష్ఫలాహ సర్వే యథాశరదితో యదాహ. శరత్కాలంలో మేఘములు నిష్ఫలములు అంటే ఏమిటి, మేఘాలు వర్షాకాలంలోనే వర్షిస్తాయి. ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఉంటాయి చూడండి మీరు. ఇప్పుడంటే మనకి మార్గశిర మాసం వచ్చింది, హేమంత ఋతు వచ్చింది. ఆశ్వీజ మాసము కార్తీక మాసంలో ఆకాశంలో తెల్లని మబ్బులు ఉంటాయి. ఈ తెల్ల మబ్బులు వర్షించవు, అవి వేస్ట్. మబ్బులు ఉంటాయి కానీ వర్షం కురిపించవు. నీరు లేని మబ్బులట అవి, కేవలం పొగ ఉంటుంది అందులో. నీరున్న మబ్బులు ఒక వర్షాకాలంలోనే వర్షిస్తాయి, లేదా తుఫాను వచ్చినప్పుడు వస్తాయి. మిగతా కాలములలో అందులో ముఖ్యంగా శరత్కాలములో ఆశ్వీజ కార్తీక మాసములలో పేరుకి మబ్బులుంటాయి, వర్షించవు. అలాగే వీళ్ళ పరాక్రమం శరత్కాలంలో మేఘాలలాగా నిష్ఫలం అయిపోయింది. అంటే ఇప్పుడు స్పృహ కోల్పోయారు కనుక వీళ్ళు ఎవరితో యుద్ధం చేయలేరు, నీరు లేని వబ్బులు వీళ్ళు అని పలికి ఇప్పుడు ఇంకా కసి పెరిగిపోయి నన్ను వెతుకుతూ పైకొస్తారోయ్ జాంబవంత, ఆంజనేయ, అంగద, శరభ, నీల, మీరందరూ నేను ఎక్కడున్నానో వెతకడానికి రామచంద్రుడు పంపితే రువ్వు రువ్వు అని ఆకాశంలో ఎగిరారా? ఏది ఇప్పుడు ఎగరండి, మీ చేత రివ్వు రివ్వు కాదు కెవ్వుగాక పెట్టిస్తా అని ఢామ్ ఢీమ్ అని ఒక్కొక్కడిని వాణాలతో కొట్టాడు. ఎవరెవరు ఎలా కొట్టాడు? నీలం నవభిరాహత్య ఈ 9 బాణములతో నీలుడి కొట్టాడు. అంటే నీలుడి ఒళ్ళంతా 9 బాణాలు గుచ్చాడు. మైందంచ ద్విధం తథ త్రిభిహి త్రిభిహి అమిత్రఘ్నః, శత్రువుల్ని చీల్చి చెండాడే ఇంద్రజిత్తు, నీలుండేమో 9 బాణాలతో కొట్టాక మైంద ద్విధులిద్దరిని ఒక్కొక్కరిని 3 బాణాలతో కొట్టేశాడు. ఆ తర్వాత జాంబవంతుడి వక్షస్థలం మీద బలమైన ఒక్క బాణంతో కొట్టాడు. ఆ ఒక్క బాణం చాలట, అది ఎలా ఉంది ఆ బాణం, పెద్ద భయంకరమైన ఇనప్ప గుదిలో ఉంది. అంత బాణం వచ్చి గుండెల్లో దిగిపోతే జాంబవంతుడు అలా వెల్లకిల పడిపోయాడు. ఆయన బతికాడండి, అది ఆశ్చర్యం. రిటైర్ అయ్యాక అంత బాణం తగిలితే బతకరు సాధారణంగా. అందుకే రిటైర్ అయిన వాళ్ళు బయటికి రావడానికి భయపడుతున్నారు కరోనా దెబ్బకి. కానీ నిజం చెప్పంటారా, అసలు కుర్రాళ్ళ కంటే రిటైర్ అయిన వాళ్ళ దగ్గరే బలం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర ముసలాళ్ళ దగ్గర ఉత్సాహం ఉంటుంది. కావాలంటే ఈ పక్కనున్న వాళ్ళు అడగండి, చెప్తారు వాళ్ళు. మనబోటి కుర్రాళ్ళ కంటే ముసలాళ్ళే మంచి బలంగా ఉంటారని శాస్త్రం చెబుతున్నది. ఏదో నాలాంటి 25 కుర్రాళ్ళ కంటే 70 కుర్రాళ్ళు బలి ఉంటారు చూడడానికి. జాంబవంతుడు ఒక్కడే ఈ బాణం దెబ్బ తట్టుకున్నాడు. 9 బాణాలు తగిన నీలుడు నీరుగా అట్టు కింద పడి మహింద ద్యూతులకి మైండ్ లేకుండా పోయిందిట. కానీ ఎంత బాణం దెబ్బతిన్న జాంబవంతుడు బాణం తీసి పక్కన పారేసి మళ్ళీ కూర్చున్నట్టు టక్కన. దాన్ని బట్టి ఆలోచించండి, జాంబవంతుడు వీరుడా తక్కిన వాడు వీరుడా? హనుమతో వేగవతో విససర్జ శరాందశ, హనుమంతుడి మీద 10 బాణాలు కొట్టాడు. గవాక్షుణ్ణి శరభుణ్ణి 2 బాణాలతో కొట్టాడు. ఈ విధంగా అందరినీ చెతక్కొట్టి ఈసారి కొండముచ్చుల రాజైన గవాక్షుడి మీద మరో 4 బాణాలు కొట్టాడు. వారిపుత్రుడు అంగదుడి మీద కసిగొద్ది నా రథం వెరగొడతావట్రా అని అసంఖ్యాక బాణాలు వేశాడు. లెక్కలేనని బాణాలు గుప్పించేశాడు. ఈ బాణాల దెబ్బలకు అందరూ కొయ్యి కయ్యి అనకుండా కింద పడిపోయారు. అంటే ఈసారి వాడు విజృంభించి మాయా యుద్ధం చేస్తున్నాడుగా. ఈ మాయాశరములు మాయాబాణువులన్నీ నాగాస్త్రాలు అవడం వల్ల దెబ్బలకి అందరూ తట్టుకోలేక కింద పడ్డారు. ఇలా అందరినీ దెబ్బతీసి కదలకుండా చేసి మళ్ళీ వికటాట్టహాసం చేశాడు. వ్రజహాస పెద్ద నవ్వులు వీడనమాట, హిహిహా అన్నాడు వాడు. వాడు నవ్వినట్టు మనం నవ్వితే గుండెలు పగిలిపోతాయి మనకి. వాడు అంత నవ్వు నవ్వాడు, మేఘములు దద్దరిల్లిపోయాయి, మొత్తం లంకానగరం గదగదలాడింది ఆ నవ్వుకి, సముద్రం ఉప్పొంగిపోయింది ఆ నవ్వుకి. అలా నవ్వి ఇలా అన్నట్టు వాడు, శరబంధేన ఘోరేణ మయాబద్ధౌ చెముఖే. రాక్షస వీరులారా, ఈ వానరులు మహాపరాక్రమవంతులు అని మీరు భయపడ్డారు. అందరూ ఈ ఆంజనేయుడు వచ్చి లంకానగరాన్ని తగలబెడితే మీరందరూ జడిసి దండం పెట్టారు. ఇప్పుడు చూచారా, వీళ్ళందరినీ నా భయంకరమైన బాణములతో చీల్చి చెండాడాను. కిక్కులు మనకుండా నెత్తురు కక్కుకుని దిక్కుమాలిన వాళ్ళు నేలని కరుచుకుని పడిపోయారు వీళ్ళు. చూడండి ఎలా అయిపోయారు. నాగాస్త్ర బంధాలతో రామలక్ష్మణులు, ఆ రామలక్ష్మణులతో పాటు ప్రముఖ వానరులు కింద పడిపోయారు. అంటూ ఉంటే అందరూ చప్పట్లతో జై ఇంద్రజిత్ అన్నారు, నవ్వారు, వికటాట్టహాసాలు చేశారు, ఇలా బోదాలు కొట్టుకున్నారు. ఈ చప్పుళ్ళకి లంక కూడా దద్దరిల్లిపోయింది. ఇప్పుడు ఇంద్రజిత్తు పొంగిపోయి మళ్ళీ ఒక్కసారి రామలక్ష్మణుని పరిశీలనగా చూశాడు. ఎక్కడ కదులుతున్నట్టుగా లేదు, రాముడు కదలలేదు, లక్ష్మణుడు కదలలేడు. అందుకే చచ్చిపోయారు అనుకున్నట్టు వాళ్ళిద్దరు. హతౌ ఇత్తి అన్వమన్యత, వారిద్దరూ చచ్చిపోయారు అందుకే కదలడం లేదు, మరణించారనుకుని హర్షంతో ప్రవివేశ పురీం లంకాం, లంకానగరంలో ప్రవేశించాడు. లంకలోకి జామ్మ దూరిపోయాడు. వెళ్ళి మహావేగంగా తండ్రి పాదాలకి నమస్కారం చేశాడు. ఈలోపు రామలక్ష్మణ శరీరాలన్నీ కూడా బాణాలతో చుట్టబడి ఉండడం, బంధింపబడి ఉండడం, వారి శరీరం నుంచి రెత్తులు కారుతుండడం చూచిన సుగ్రీవుడు భయంతో వణిగిపోయాడు. అసలు రామలక్ష్మణులకు ఇటువంటి దుస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు అతని పాపం. అందుకే భయపడి కన్నీళ్లు కారుస్తూ ఉంటే అప్పుడు విభీషణుడు వచ్చి, మిత్రమా నువ్వు రాజువి, రాజు అన్నవాడు తగ్గిన వాళ్ళకి ధైర్యం చెప్పాలి, అంతేగా నువ్వే బెంగపెట్టుకుని ఏడిస్తేలాగా, నాయకుడు ఎప్పుడు కూడా పిరికితనంతో ఉండకూడదు. మనం ఏం చేయగలమండి అని నాయకుడు చతికిల పడితే తగ్గిన వాళ్ళు ఏమైపోతారు? హతాశులు అయిపోతారు. అందువల్ల ఎంత కష్టం వస్తున్నా నాయకుడు ఎప్పుడు కూడా ఏది బొత్తిగా 300 సీట్లు రావాల్సిన చోట 3 సీట్లు వచ్చినా సరే అబ్బే లాస్ట్ రూమ్లో నెగ్గుతూ ఉంటూ ఉండాలంట, నాటకం ఆడుతూ ఉండాలంట. భయపడిపోకూడదు, భయపడిపోతే తగ్గిన వాడు భయపడతారు. అందుకే చాలామంది చూసారా వాడు ఓడిపోతున్నాడని తెలిసిపోతూనే ఉంటుంది. ఇంకా చివరి దాకా ఎదురు చూద్దామండి అంటాడు. లాస్ట్ రౌండ్ ఏంటి రౌండ్? రౌండ్ వస్తే వీడు గుండు. అయినప్పటికీ వీళ్ళు ఇంకా మేకపోతు గాంభీర్యం వహిస్తారు. మనం ఎప్పుడు అలాగే ఉండాలన్నాడు ఆయన. నాయకుడు ఎప్పుడు పిరికితనంతో ఉండకూడదు.
సశేష భాగ్యతాస్మాకం యది వీర భవిష్యతి మోహమేతౌ ప్రహాస్యేతే మహాత్మానౌ మహాబలౌ.
ఎప్పుడూ కన్నీరు పెట్టుకోకూడదు. మనకింకా అదృష్టం మిగిలిందనిపిస్తుంది రా, మన అదృష్టం మిగిలి ఉంటే అంటే మనకింకా భాగ్యం ఉంటే, మన జాతకం బాగుంటే వీళ్ళిద్దరూ ఈ భయంకరమైన ఆపద నుంచి బయటపడతారు, ఈ నాగాస్త్ర బంధం నుండి బయటపడతారు. వాళ్ళు బయటపడ్డారా మనం గండాల్లోంచి బయటపడతాం, రాక్షసుల్ని జయిస్తాం. నాకెందుకో వీళ్ళు బతుకుతారని తెలుస్తుంది. వాళ్ళ ముఖాలలో అద్భుతమైన తేజస్సుంది. మరణించిన వాళ్ళ ముఖాలు ఎలా ఉండవు? వాళ్ళ నిశ్వాసం కొంచెం కొంచెం బయటకు వస్తున్నది, వాళ్ళ నిట్టూర్పులు బయటకు వస్తున్నాయి. అయినా ఇంకొక మాట అన్నాడండి ఆయన, ఇది చాలా గొప్ప మాట. విభీషణుడు మహాత్ముడు కాబట్టి, నిజంగా ధర్మాత్ముడు కాబట్టి అన్నాడు, సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం. సత్యము ధర్మము ఈ రెండింటి మీద ప్రేమ కలిగి వాటిని అవలంబించే వారికి ఎప్పటికీ మరణ భయం ఉండదన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకటి సత్యం, రెండు ధర్మం. సత్యం శాశ్వతం, ధర్మం మనల్ని ఎప్పుడూ మహాత్ముల్ని చేస్తుంది. సత్యం ధర్మం ఈ రెండింటినీ గనక మనం నిలబెట్టుకోగలిగామా, వాటి మీద ఆసక్తి కలిగిన వాళ్ళమయ్యామా, మనకు మృత్యు ఎలా వస్తుందని రాదు. ప్రపంచంలో ఎంతమంది ఎన్ని మోసాలు చేసినా, ఎంతమంది మనల్ని చంపాలని ప్రయత్నించినా, పడగొట్టాలని చూసినా, మనకి సత్యం మీద ధర్మం మీద నమ్మకం ఉంటే మనల్ని ఎవరూ ఏం చేయలేరు. అంటే అకాల మరణం రాదు, అక్కడ మరణం రాదంటే అసలు జీవితంలో చావడానికి కష్టమా? 100 ఏళ్ళు అయ్యాక కాలం వచ్చాక మరణిస్తాడు తప్ప అనవసరంగా అకాలములో సత్యధర్మములు పట్టుకున్నవాడు మరణించడు. వీరికి నాస్తి మృత్యుకృతం భయం అన్నాడు. ఇది విభీషణుడి యొక్క గొప్ప మాట. అందుకని విభీషణో బుద్ధిమతాం వరిష్ట అన్నారు. ఇలా పలికి ధైర్యం తెచ్చుకో అనగా సుగ్రీవుడు కళ్ళు తెరవలేకపోతున్నాడు. ఇంకా ఆయనకి రాముడిని అలా చూడగానే దుఃఖం వల్ల కన్నీళ్లు కారిపోయి కళ్ళు పసకలిచ్చి కళ్ళు మూసుకుపోయాయి. అప్పుడు ఆయన కొంచెం నీళ్లు తీసుకుని రాక్షసుల మాయలు పనికి రాకుండా ఉండేటట్లుగా చేసే ఒక మంత్రం చదివి ఆ మంత్రంతో ఈ నీళ్లు మంత్రించి సుగ్రీవుడి కళ్ళు తుడిచాడు. అంటే మంత్రజలముతో సుగ్రీవుడి కళ్ళు తుడిచాడు. దానివల్ల ఏమిటి? సుగ్రీవుడికి రాక్షసుల మాయలు తెలుస్తాయి, రాక్షసుల మాయలు అర్థమవుతాయి, రాక్షస మాయకి ఆయన మోసపోడు. ఆ పని ఒక్క సుగ్రీవుడికే చేశాడు, ఆయన అందరికీ చేయలేదు. మళ్ళీ కుదరదు కూడా అక్కడ అందరికీ చేయడం. అందుకని కొన్ని నీళ్లు చక్కగా మంత్రించి ఆ నీళ్లతో సుగ్రీవుడి కళ్ళు రెండు తొడవగానే సుగ్రీవుడికి ఇది రాక్షస మాయ అని అర్థమైపోయింది. దుఃఖం ఉంటుంది రాముడు పడిపోయినందుకు, కానీ ఇది మరణం కాదు, మాయ. ఈ మాయలోంచి రామలక్ష్మణులు బయటపడతారు అనే కొంత ధైర్యం వచ్చింది.